ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतम् दशमस्कन्धम् అధ్యాయం 63 శ్లోకం 35-36 నాభి నభః అగ్ని ముఖం అంభు రేతః దౌయః శీశమాసః శృతిరంగ్రిరుర్వీ చంద్రో మనోయస్య దృగర్క ఆత్మాః అహం సముద్రో జఠరం భుజేంద్రః నాభిర్నభోగ్నిర్ముఖమంబురేతో తౌశీర్షమాసా శుచిరంగిరుర్వీ చంద్రో మనోయసదుగకర్క ఆత్మా అహం సముద్రో జఠరంభుజేంద్ర. భావము భాష్యం చెప్పినది ఎస్సీ భక్తివేంత స్వామి శిష్యులైనటువంటి ఎస్సీ భక్తివేంత స్వామి శిష్యుల ప్రభుపాద్. ఆకాశము నీ నాభి, అగ్ని నీ ముఖము, జలము నీ రేతస్సు, స్వర్గము నీ శిరము, దిక్కులు నీ శవనేంద్రియము, ఔషధములు నీ రోమములు, జలపూర్ణ మేఘములు నీ శిరోజములు, ధరణి నీ పాదము, చంద్రుడు నీ మనస్సు, సూర్యుడు నీ నేత్రము కాగా నేను నీ అహంకారము, సముద్రము నీ ఉదరము, ఇంద్రుడు నీ భుజము, బ్రహ్మదేవుడు నీ మేధస్సు, ప్రజాపతి నీ జననాంగము, ధర్మము నీ హృదయము, నిజముగా నీవు లోక సృష్టికర్తవగు ఆది పురుషుడవు. భాష్యము: పండులో ఉన్నట్టి చిన్న పురుగులు పండును గురించి తెలుసుకున్న జాలని విధముగా ఏ పరతత్వమునందైతే మనము నెలకొని ఉన్నామో అతని సూక్ష్మాతి సూక్ష్మజీవులమైన మనము తెలుసుకున్న జాలమని శ్రీల శ్రీధర కోసం వివరించిరి. భగవానుని విరాట్ రూపమును తెలుసుకున్నటయే మిక్కిలి కఠినమైనచో ఇక శ్రీకృష్ణుని దేవరూపమును గురించి వేరుగా చెప్పినదేమున్నది? కనుక పూర్ణకృష్ణ భక్తి భావనతో మనము శ్రీకృష్ణుని తప్పక శరణుదొచ్చవలను. అప్పుడు స్వయముగా భగవానుడే తనను తెలుసుకునుటకు మనకు తోడ్పడగలడు. ఓం అజ్ఞానతిమిరాందస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితనామని నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేషాశూన్యవాది పాశ్చాత్య దేశతారిణి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యే వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఇక్కడ ఈ కోయిన్సిడెంట్ అంటే శివరాత్రి, శివుని యొక్క స్తుతులు రెండు ఒకటిసారి శ్రీమద్ భాగవతం ఎంతో అద్భుతమైంది. మనకు ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఏ విషయం కావాలనో ఏ అంశం కావాలనో భాగవతానికి తర్వాత శ్రీకృష్ణుడికి భగవంతునికి ఆదిదేవునికి వ్యత్యాసం లేదు. మనకు ఏ సమయానికి ఏ విషయం కావాలి, ఏ విధంగా శివుని వర్షిప్ చేయాలని చెప్పి మనకి ఇక్కడ ఇస్తున్నారన్నమాట. ఇది వర్షిపింగ్ శివ, చాంటింగ్ శివాస్ ప్రేయర్స్, శివుని యొక్క ప్రార్థనలు, శివుడు ప్రార్థించే ప్రార్థనలు చాంట్ చేయడం రియల్ వర్షిప్ అనమాట. అగ్రగలిగా వర్షిప్ చేస్తుంటారు, దిస్ ఇస్ ద రియల్ వర్షిప్. మనం ఏదైతే చేస్తున్నామో అది నిజమైనటువంటి పూజ. శివ భగవానికి ఆయన చాలా ఆనందాన్ని చెందారన్నమాట. ఆయన ప్రార్థనలు ఈరోజు శ్రీమద్ భాగవతంలో మనం నిన్నటి చర్చిస్తున్నాం, ఏ విధంగా శివుడు ప్రార్థిస్తున్నాడు కృష్ణుని అనేసి. ఈరోజు శ్లోకంలో చిన్నద్భుతంగా ఆయన చెప్తున్నాడనమాట. భగవంతుని యొక్క విశ్వరూప వర్ణనని వివరిస్తూ ఉన్నాడు, విశ్వరూపాన్ని. ప్రతి ఒక్క సన్నివేశంలో కూడా శివుడు ఇక్కడ గ్లోరిఫై చేస్తూనే ఉన్నాడనమాట. ఈవన్ ఆయన నిరూపిస్తున్నాడు ఈ యొక్క లీలలో, మనం కొన్ని రోజుల నుంచి చర్చిస్తూ ఉన్నాం ఇక బాణాసురు యొక్క లీల. శివుడు ఏం చూపిస్తున్నాడంటే, నేనే కాదు నా యొక్క అస్త్రాలు కూడా కృష్ణుని కీర్తిస్తున్నాయని చెప్పి చూపిస్తున్నాడనమాట. శివజ్వరం, శివజ్వరం ఏం చేస్తుంది, అది భగవంతుని కీర్తిస్తూ ఉంది. నేనే కాదు కీర్తించేది, నా యొక్క అస్త్రాలు కూడా. శివజ్వరం అనేది అది సాధారణమైన అస్త్రం కాదు, దాన్ని పాశుపతం కూడా అని చెప్పి అంటారనమాట. చాలా శక్తివంతమైనటువంటి ఆయుధం. ఈ భౌతిక ప్రపంచంలో తీసుకుంటే ఒకసారి మాత్రమే అది ప్రయోగించారు. మహాభారతంలో ఏమవుతుందంటే, ఈ యొక్క ఈ అర్జునుడు ఏం చేస్తాడంటే అమరావతికి తీసుకెళ్తాడు ఇంద్రుడు. అక్కడ కొంతమంది ఈ యొక్క రాక్షసులు అమరావతికి పక్కన వాళ్ళు సముద్రం లోపల ఒక పెద్ద పట్టణాన్ని నిర్మించుకో ఉంటారు. వాళ్ళు ఎంతో భయంకరమైన వాళ్ళు, వాళ్ళకి మృత్యువు లేదు, దేవతల చేత వరం ఉంటుందన్నమాట. ఈ యొక్క బ్రహ్మచేత మేము దేవతల చేత మరణించము, మానవుల చేతే మరణిస్తాము అని చెప్పి. కాబట్టి ఇంద్రుడు ఏం చేశాడు, ఇక్కడి నుంచి ఈ యొక్క అర్జునుడిని అమరావతికి తీసుకెళ్ళారనమాట. తర్వాత ఆయనకు అన్ని అక్కడ విద్యలంతా నేర్పించిన తర్వాత పంపిస్తారనమాట ఈ రాక్షసుని. గురుదక్షిణగా నీకు విద్య నేర్పించారు కదా, ఈ రాక్షసుని సంహరించు అని చెప్పి ఆయన వెళ్తాడనమాట. పట్టణానికి వెళ్తే అది ఇంద్రుని పట్టణానికి కంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడైతే అది వెళ్లేది కూడా ఇంద్రుని యొక్క రథం మీద. ఆ రథం వచ్చి 1000 గుర్రాలు లాగబడుతూ ఉంటుంది. ఎంత అందమైనటువంటి గుర్రాలు! మైథిలి వచ్చి ఈ రథసారథి, మైథిలిని తీసుకుని ఇంద్రుని యొక్క ఆయుధాలంతా తీసుకుని అతను ఈ పట్టణం మీద దాడి చేస్తాడనమాట అర్జునుడు. దాడి చేస్తే వాళ్ళు ఎంతో భయంకరమైనటువంటి రాక్షసులు అర్జునుడి మీద దాడి చేస్తారు. వాళ్ళు ఎంత భయంకరంగా ఉన్నారంటే అర్జునుడు ఏం చేయలేకపోతారు. ఇంకా ఎన్ని రకాల అస్త్రాలు ప్రయోగించినా కానీ వాళ్ళ మీద ఏం పని లేదన్నమాట. అప్పుడు చివరికి అంతకుముందే అతనికి పాశుపతాస్త్రం వచ్చింటుంది. శివుని మీద తపస్సు చేసి ఈ యొక్క గంధమదన పర్వతం దగ్గర శివుని దగ్గర పాశుపతాస్త్రం ఉండేది ఇద్దరి దగ్గరనే, మనకు తెలిసి అర్జునుడి దగ్గర శివుడి దగ్గరనే. ఆయన ఇంకెవరికి ఇవ్వలేదు శివుడు పాశు ఈ యొక్క శివజ్వరం. అక్కడ ఆయన ఏం చేస్తాడంటే ఇంక చివరికి శివజ్వరాన్ని ప్రయోగించాలని చెప్పి అనుకుంటాడనమాట. ఆయన మనసులో తలుచుకుంటే అందే సేమ్ డిస్క్రిప్షన్, శ్రీమద్ భాగవతంలో ఏ విధంగా ఉందో ఆ పురుషుడు చక్కగా నిలబడుకుంటాడనమాట. తలలతో, మూడు తలలతో, చేతులతో భయంకరంగా ఉండేటువంటి వికృతి రూపం వచ్చి ఈ యొక్క పాశుపతాస్త్రం శివజ్వరం వచ్చాక నిలబడుకుంటుందన్నమాట. కొన్ని సెకండ్స్లోనే అనంతమైనటువంటి ఆ యొక్క అస్త్రంలో నుంచి, అది ఒక అస్త్రమే పాశుపతాస్త్రం అనేది, కొన్ని లక్షల కోట్ల విల్లులు, బాణాలు, అస్త్రాలు, మృగాలు, అన్ని పర్వతాలు, సముద్రాలు అన్ని ఉద్భవించి అక్కడున్నటువంటి రాక్షసులంతా కూడా సర్వనాశనం చేస్తుంది. ఒక భయంకరమైన బీభత్సం సృష్టించబడుతుంది. ఈవెన్ మైత్రులు కూడా భయపడిపోతారు, కళ్ళు మూసుకునేస్తాడు ఆ అస్త్రం యొక్క ప్రభావానికి. అంత శక్తివంతమైనటువంటి అస్త్రం అన్నమాట. అంత శక్తివంతమైనటువంటి అస్త్రం, కొన్ని క్షణాల్లోనే అన్ని రాక్షసులు మరణిస్తారన్నమాట. వాళ్ళు మైత్రులు కూడా వణికిపోతాడు అస్త్ర ప్రభావాన్ని చూసి. అటువంటి శక్తివంతమైనటువంటి అస్త్రము, దాని యొక్క పొజిషన్ ఏమి అని చెప్పి శివుడు ఏం చేస్తున్నాడు, శ్రీమద్ భాగవతం చూపిస్తున్నాడు. కృష్ణు దగ్గర ఆ అస్త్రం యొక్క స్థానమేమి, ఆ స్థానమేమి ప్రార్థించడం. అంత శక్తివంతమైన అస్త్రం ఏమైపోయింది ఇక్కడ కృష్ణుడి దగ్గర. అంటే ప్రపంచానికి చూపిస్తున్నాడు శివుడు, ఎంత శక్తివంతమైనటువంటి వ్యక్తి అయినా కానీ భగవంతునికి శరణాగతి పొందాలి. మళ్ళీ మనం కానీ నారాయణ జ్వరం తీసుకున్నట్లయితే అది ఇంకా ప్రత్యేకం అన్నమాట. అది ఎటువంటి అస్త్రం అంటే, అది ఎంత శక్తిని నువ్వు ఉపయోగిస్తావో దానికి రెండింతలు నీ మీద అదే శక్తి తిరిగి పడుతుంది అన్నమాట. అర్థమైందా మీకు? ఇప్పుడు పాశుపతాస్త్రం అనుకో, అది కొన్ని వేల గ్యాలన్ల శక్తిని ఉపయోగించిందనుకో, ఉదాహరణకి 1000 గ్యాలన్ల శక్తిని ఉపయోగించిందనుకో, ఈ నారాయణ అస్త్రం వేస్తుంటే అదే శక్తిని రెండింతలు చేసి అతని మీద వేస్తుంది అన్నమాట. నువ్వు ఎంత ఉపయోగిస్తే అంత మళ్ళీ తిరిగి. దానికి ఇంకా ప్రత్యామ్నాయమైనటువంటి అస్త్రమే లేదు ఇంకా దానికి. ఒకటే ఒకటి ఈవెను ఒకసారి మహాభారతం కూడా జరుగుతుందన్నమాట, నారాయణాస్త్రం గురించి వివరించినారు. అది ప్రయోగించబడుతుంది అశ్వత్థామ చేత. అశ్వత్థామ నారాయణ మెప్పించి ఆ అస్త్రాన్ని తీసుకుంటాడనమాట. అది ఒకసారి అతనికి ఇస్తాడు ప్రయోగించడానికి. అశ్వత్థామ ప్రయోగించి చేస్తాడు. కృష్ణుడు చెప్తాడనమాట అందరికీ, దీన్ని ఇంక దీనికి ప్రత్యయం అస్త్రమే లేదు. ఇంకా దీనికి ఒకటే ఒక అస్త్రం ఏమంటే చేతులు పెట్టుకుని సాష్టంగ నమస్కారం పెట్టడం అంతే. ఇంకా ఎవరున్నా కానీ ఏ అస్త్రాన్ని తీసుకున్నా కానీ అదేమవుతుందంటే ఆ యొక్క బలం పెరిగిపోతూ వచ్చేస్తుంది అన్నమాట అస్త్రానికి. ఎంత ఎన్ని అస్త్రాలను వేసామనుకో, ఒక వాయు అస్త్రం వేస్తే అది రెండు వాయు అస్త్రాలుగా నేను ఎత్తులొచ్చి పడుతుంది అనమాట, మళ్ళీ అదే అస్త్రం. కాబట్టి దాన్ని ఎత్తుకోవాలంటే ఏం చేయాలి చెప్తాడనమాట ఈ యొక్క కృష్ణ భగవానుడు. మొత్తం మీరందరూ కూడా శాస్త్రానికి ప్రణామం చేయండి అని చెప్తారు. అంతే దర్శనం ఇంకేం చేయలేదన్నమాట. కాబట్టి ఇక నారాయణాస్త్రం అనేది అది పాశుపతాస్త్రం కావచ్చు, లేదంటే నారాయణ జ్వరం కావచ్చు, ఇక శివజ్వరం కావచ్చు, అది దాని యొక్క స్థాయి ఇక్కడ శివుడు చూపిస్తున్నాడు ఏ విధంగా ఉంటుంది. అదేవిధంగా నారాయణ యొక్క ఈ జ్వరం అది ఎంతవంటి స్థాయి అని చెప్పి చూపిస్తున్నాడు అనమాట. ప్రపంచంలో ఎంత శక్తివంతులైనా కానీ వాళ్ళు ఏం చేయాలి, భగవంతుని దగ్గర శరణాగతి పొందాలి. మళ్ళీ ఇంకా వివరిస్తున్నాడు అనమాట శివుడు. ఆయన భగవంతుని ప్రార్థించేటువంటి ప్రార్థనలోనే, ఓ గోవింద, ఈ బాణాసురుడు నిజంగా నీ భక్తుడే. ఎట్లంటే నేను నృత్యం చేస్తున్నాను, అతనితో నేను సంతృప్తి పొందిన కారణం ఏమంటే నేను నృత్యం చేసేటప్పుడు అతను సంగీతాన్ని వాయిస్తున్నాడు. నేను నృత్యం ఏ విధంగా చేస్తున్నాను అంటే నిన్ను తలుచుకుంటూ నీ యొక్క రూపాన్ని చూస్తూ నీ ఆనందం కోసం నేను నృత్యం చేస్తున్నాను. అతను మృదంగాల్ని వాయిద్యాన్ని వాయిస్తున్నాడు, అది నీకోసం వాయిస్తున్నాడు. అంతే కదా, అతను శివుడు నృత్యం చేసేది దేనికోసం నృత్యం చేస్తున్నాడు అంటే తాండవం చేసేది భగవంతుని ధ్యాని. మనం ఇక్కడ నృత్యం చేస్తున్నాం, ఇక్కడ ఒక వ్యక్తి కీర్తన పాడుతూ ఉంటాడు, ఒక వ్యక్తి డాన్స్ చేస్తుంటాడు, ఇంకో వ్యక్తి మృదం కొడుతుంటాడు. మృదం కొట్టేది ఎవరి కోసం కొడుతున్నాడు అతను? ఒకవేళ నాట్యం చేసే వ్యక్తి కోసం మృదంగాన్ని మ్రోగించినా కానీ అతను నేరుగా కాకపోయినా అతను ఈ యొక్క పరోక్షంగా భగవంతునికే సేవ చేస్తున్నాడు అనమాట. చెప్తున్నా, కన్విన్స్ చేస్తున్నాడు అనమాట శివుడు. ఇతను నీ భక్తుడే, ఇతను వీళ్ళ తాత ప్రహ్లాదుడు, వీళ్ళ తండ్రి ఈ యొక్క ఈ బలి మహారాజు, వాళ్ళ గొప్ప వంశం వాళ్ళు, వీళ్ళంతా మీ భక్తులే వాళ్ళు, నేను నీ యొక్క సంబంధించిన వాడిని. అప్పుడు ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏమంటే, బలి మహారాజు చాలా గొప్ప భక్తుడు, ప్రహ్లాద మహారాజు ఆయన గొప్ప భక్తుడు, ఇక్కడ బాణాసురుడు కూడా గొప్ప వ్యక్తే. అతనే మరీ దిగజారినటువంటి రాక్షసుడు కాదు, లైక్ ఈ రావణుడు మాదిరి కాదనమాట. రావణుడు ఏం చేశాడు, సీతాదేవిని అపహరించిపోయినాడు. ఇతను న్యాయబద్ధంగానే ఈ యొక్క అనిరుద్ధుని పట్టుకుని బంధించాడు అనమాట. అంటే అతను వచ్చేసాడు కాబట్టి పంతపురానికి. అదే సమయంలో అతనేం హాని చేయలేదు, అతనికేం హాని చేయలేదు. అయితే రాక్షసుకునాలు ప్రభావం అనేది ఉంది అతని మీద, అంటే ఆ యొక్క గర్వం మదం అనేది ఉంది. వెయ్యి చేతులు కలిగి ఉన్నాడు, యుద్ధం చేయాలనుకుంటున్నాడు, నేనే బలవంతుని చెప్పి భావిస్తున్నాడు. మనకి ఇక్కడ సందేహం రావచ్చు, బలి మహారాజు అంత గొప్ప భక్తుడు కదా, ఆత్మ నివేదనకి ఆయన మనకి ఒక నిదర్శనం. ఆత్మ నివేదన అంటే బలి మహారాజు అని తీసుకుంటాం. బలి మహారాజు అంత గొప్ప భక్తుడు, చాలా అద్భుతమైన భక్తుడు ఆయన. ఆయన గుణాలు శ్రీమద్ భాగవతంలో ఎంతో అద్భుతంగా వర్ణించడం జరిగింది అనమాట. భగవంతుడు ఆయన గుణాలకి ఆయన పూర్తిగా వశమయ్యి ఆయనకు కాపలాదారుగా ఉన్నాడు సుతరలోకంలో. ఇప్పుడు కూడా సుతరలోకంలో బలి మహారాజు ఉన్నాడు. ఆయన తర్వాత మన్వంతరంలో ఇప్పుడు వచ్చి ఈ యొక్క ఈ ఇంద్రుడు వచ్చి పురంధర అనేటువంటి వ్యక్తి ఇంద్రుడుగా ఉన్నాడు. ఇప్పుడు వచ్చే ఇంద్రుని పేరు వచ్చి పురంధరుడు. ఇది వైవస్వత మన్వంతరం అంటారు, వైవస్వాను కొడుకు. యాక్చువల్లీ ఇప్పుడు మను యొక్క పేరు వచ్చి శ్రద్ధదేవుడు ఆయన పేరు. వైవస్వాను కొడుకు కాబట్టి, అంటే సూర్యుని కొడుకు కాబట్టి వైవస్వ మన్వంతరం అనేది పేరు వచ్చిందనమాట. వైవస్వాను కొడుకు. ఇప్పుడు మనం వచ్చి వైవస్వ మన్వంతరంలో ఉన్నాం. తర్వాత సావర్ణి మన్వంతరం, సావర్ణి అనేటువంటి వ్యక్తి మను అవుతాడు. ఈ సావర్ణి మన్వంతరంలో ఇంద్రునికిగా బలి మహారాజు వస్తాడనమాట. అంతదాకా సుతలలోకంలో ఉంటాడనమాట. అదే సమయంలో బలి మహారాజు ఆత్మ నివేదన, ఎంతో గొప్ప భక్తుడు, భగవంతుని ఎంతో కీర్తించాడు ఆయన యొక్క భక్తి సేవ ద్వారా. అటువంటి గొప్ప భక్తుని యొక్క కుటుంబంలో జన్మించి బాణుడు ఎందుకు ఇట్లా డైవర్ట్ అయిపోయినాడని చెప్పి మనం అనుకోవచ్చునమాట కదా. చాలా మందికి ఈ సందేహం ఉంటుంది, బలి మహారాజు ప్రహ్లాద్ మహారాజు ఏమో దాని గొప్ప భక్తులు, ఈ బాణాసురుడేమో ఎంతో గర్వంతో కృష్ణుడితో యుద్ధం చేస్తారు. ఇది సాంగత్యం, సాంగత్యం చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం సాంగత్యంలో లేకపోతే కానీ ఏమవుతాము, మనం ఏ సాంగత్యంలో మనము భక్తుల సాంగత్యంలో ఉంటే భక్తి అనేది వస్తుంది. ఈ బాణుడు ఏం చేశాడు, రాక్షసుల సాంగత్యంలో ఉన్నాడు అనమాట. ఒకవేళ బలి మహారాజుకి జన్మ తీసుకున్నా కానీ ఎక్కువ సాంగత్యాన్ని ఎవరితో తీసుకున్నాడు, ఈ రాక్షసులతో తీసుకున్నాడు అనమాట. కాబట్టి ఆ పొల్యూషన్ అనేది వచ్చింది అక్కడ ఇక. కాబట్టి మన ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏమంటే, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సాంగత్యం అనేది చాలా ముఖ్యం. మనం ఎవరితో సాంగత్యం చేస్తున్నాం, భక్తి సేవ నిలబెట్టుకునే చాలా కష్టం. మనకు ప్రభుపాదు కూడా చాలాసార్లు చెప్పారనమాట తన శిష్యులకి, భక్తులు చేసేది చాలా సులువు, అంటే అది కూడా కష్టమే, బట్ మెయింటైన్ చేసేదానికంటే కూడా కష్టం. వాళ్ళ జీవితం మొత్తం భక్తి సేవలో కొనసాగించేదంటే చేసేదానికంటే కూడా అది చాలా కష్టమైనటువంటి పని. మనం కొంతమందిని భక్తులను తయారు చేస్తాం, భక్తి సేవకు తీసుకొని వస్తాం, తర్వాత వాళ్ళని జీవితం మొత్తం కొనసాగించేసేది చాలా కష్టమైన విషయం. అదేవిధంగా ఎన్నో జన్మల తర్వాత మనకు భక్తియుక్త సేవ అనేది వచ్చింది, దీన్ని మొత్తం మనం నిలబెట్టుకోవాలి, మన జీవితం మొత్తం నిలబెట్టుకోవాలి, అది చాలా చాలా ముఖ్యం. మధ్యలో ఏమవుతుందంటే భగవంతుని యొక్క మాయా ప్రభావం చేత, మన యొక్క ఈ శ్రద్ధా విహీనం చేత మనం ఏం చేస్తాం, భక్తినన్నా కోల్పోతాం భక్తియుక్త సేవని. లేదు భక్తియుక్త సేవలో ఉండి దాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నాం, పూర్తిగా మనం నెరవేర్చలేకపోతున్నాం. దీనికి కారణం ఏమంటే మన స్వయం కృత అపరాధం. బాణాసురుడు ఆయన ఈ ప్రహ్లాద్ మహారాజుతో తర్వాత బలి మహారాజుతో ఉంటే ఏ సమస్య లేదు, అతను కూడా గ్లోరిఫై చేశారనుకో, బట్ అతి ఉన్నతమైనటువంటి భక్తియుక్తి సేవను పోగొట్టుకున్నారు కదా శ్రీకృష్ణుడికి. లైక్ బలి మహారాజుకి ప్రహ్లాద్ మహారాజుకు ఉన్నటువంటి భక్తి, ఆ హృదయం ఉన్నటువంటి ప్రేమ అతనికి లేదు భగవంతుని మీద. అహంకారం సఫర్ అయినాడు, భయంకరంగా సఫర్ అయినాడు, చేతులంతా నరికించబడింది, ఆ గర్వాన్ని అణచివేయబడింది. కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనం మొదట ఈ కృష్ణ చైతన్యానికి రానక ముందు మనకు గౌరవం అనేది ఉంటుంది వైష్ణవుల మీద, హరే కృష్ణ మంత్రం మీద. మనం గుడికి వెళ్ళాలనుకో కృష్ణ చైతన్యానికి రాకముందు ఊహించుకోండి ఎంత జాగ్రత్తగా వెళ్తాం గుడికి. మనం లేచి గుడికి వెళ్ళాలంటే చాలా క్లీన్, శరీరం అంతా శుభ్రంగా ఉంచుకుంటాం, మైండ్ని కూడా బాగా ప్రిపేర్ చేసుకుంటాం, మనసు కూడా ఏం చేస్తాం మనము ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. ఎస్, ప్యూర్గా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, మన మనసుని మన శరీరాన్ని ఎవ్రీథింగ్ పక్క క్లీన్ చేసుకుని మనం మందిరానికి వెళ్తాం అనమాట, వెరీ సీరియస్ అనమాట. అదేవిధంగా వైష్ణవులను ఇప్పుడు మనం చూసామనుకో, అప్పుడు మనం భక్తియుక్త సేవకు రాకముందు మనకు చాలా గౌరవం కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం కూడా వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతో గౌరవిస్తారు. మనం వెళ్ళినప్పుడు ఒక గృహానికి వెళ్ళామనుకోండి, వాళ్ళు చాలా గౌరవిస్తారు. అక్కడ గౌరవించేది మనం కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకేం చెప్పి అనుకుంటుంటాం. వైష్ణవులు అనుకోవచ్చు, బట్ మామూలుగా భక్తుని యొక్క అవగాహన ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళు ఎంతో ప్రేమతో రకరకాలటువంటి పదార్థాలంతా సేవ చేస్తారు, మనకి సర్వ్ చేస్తారు, మంచి పెద్ద పెద్ద ఫీస్ట్ ఉంటారు. ఒకసారి కొంతమంది భక్తులంతా ఒక గృహానికి వెళ్ళామన్నమాట. అతను గృహస్థు చెప్తున్నారనమాట, ప్రభుజీ భక్తులు వస్తే కానీ మా ఇంట్లో ఎక్కువ పలహారాలు అంతా వండుతారు, అప్పుడప్పుడు భక్తులు వస్తుండాలి, వాళ్ళ ద్వారా మాకు కూడా ప్రసాదం, మంచి ప్రసాదము లభిస్తుంది. అంటే అక్కడ వండుతుండేది వాళ్ళు కృష్ణుని యొక్క ప్రేమని ఇక్కడ భక్తుల్లో చూపిస్తున్నారంట. భక్తులకి ఆ ప్రేమ ఎక్కడ మనం పోయినామనుకోండి ఒక ఇంటికి, వాళ్ళు అనంతమైనటువంటి ప్రసాదాన్ని, రకరకాల ప్రసాదం వండుతున్నారంటే మనం భావించాలి ఎంత ఈ విధంగా నేను ఎప్పన్నా ఈ సేవ చేయాలనేటువంటి భావన నాకు కలిగిందా భక్తులకి. అంటే వాళ్ళు కృష్ణుడి యొక్క ప్రేమను ఏం చేస్తున్నారు, కృష్ణ భక్తుల దగ్గర చూపిస్తున్నాం. అది కృష్ణుని మీద ప్రేమది, కృష్ణునికి ఎంతో సేవ చేయాలని ఉంది, కృష్ణుడు ప్రతినిధిగా మనం అక్కడికి వెళ్ళాం కాబట్టి ఆ యొక్క ప్రేమను వాళ్ళు అక్కడ చూపిస్తున్నారు భక్తుల మీద. ప్రతి ఒక్క జీవికి భగవంతుని మీద ప్రేమ అనేది ఉంటుందన్నమాట, సేవ చేసేటువంటి ప్రేమ. అది వాళ్ళు ఒకవేళ పూర్తిగా భక్తియుక్త సేవలకు రాకపోయినా కానీ ఆ ప్రేమ అనేది లోపల ఉంది సహజంగానే, ప్రతి ఒక్కరికి అది వస్తూ ఉంటుందన్నమాట. మనం ఎప్పుడు కానీ తప్పుగా భావించకూడదు మనం మనకిస్తున్నారు అక్కడ అనేసి. మనం భావించాలి ఓ వీళ్ళకున్నటువంటి ప్రేమ, భగవంతుని మీద ప్రేమ నాకు కలగడం లేదే, నేను ఈ విధంగా సేవ చేయడం లేదే అని చెప్పి మనం భావించాలన్నమాట. మనం ఎప్పుడు కూడా ఆ విధంగా మనం రకరకాలటువంటి ఆహార పదార్థాలని భగవంతుడికి నైవేద్యం పెట్టాలను, భక్తులకు నైవేద్యం, కొంతమంది భావిస్తున్నచ్చు, కొంతమందికి ఆ భావన కలగకుండా పోవచ్చు కూడా. మనం భావించాలి, మనం ఎటువంటి పరిస్థితుల్లో కానీ ఇది నాకు చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి మనం భావించకూడదు. లైక్ ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను కొత్త భక్తులు కాబట్టి మళ్ళీ ఒకసారి ఏమైందంటే, ఇది ఎన్నోసార్లు ఆచార్యులు చెప్పారనమాట ఈ దున్నపోతు కథ. ఒకసారి ఏమైందంటే ఒక భక్తుడు పాపము ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి ఒక దున్నపోతును తీసుకెళ్లాలన్నమాట. ఆ దున్నపోతు సారీ విగ్రహాన్ని తీసుకెళ్ళాలి. అప్పట్లంతా కూడా అన్నిటికీ సేవిస్తున్నారనమాట, ఈ మధ్యంగా పెద్ద పెద్ద ట్రాక్టర్లు అంతా లేవు కాబట్టి ఒక దున్నపోతును తీసుకొచ్చి దానిపైనంతా ఒక ఆసనం వేసి దాని మీద విగ్రహం పెట్టి ఆ దున్నపోతు కూడా మంచి కలుగుతుందని చెప్పి అతను ఏం చేస్తాడంటే మంచి వైష్ణవుడు కాబట్టి మంచి భక్తుడు కాబట్టి ఆ విగ్రహాన్ని తీసుకొని పోతూ ఉన్నాడు అనమాట, దున్నపోతు మీద పెట్టాడు అనమాట. సరిపోతూ ఉంటే అంత భక్తులు మన భారతదేశంలో చూడొచ్చు అనమాట, మన చిన్న పట్టణం తీసుకొని భజన చేసుకుంటూ పోతే అందరూ ఏం చేస్తారు, నమస్కారం పెడతారు, నమస్కారం పెడతారు. ఇంతకుముందు అవుతే ఇంకా కల్చర్ బాగుందండి, సాష్టాంగ నమస్కారాలు పెట్టేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే పోతా పోతా కళ్ళు మూసుకొని ఇట్లానే చనిపోతారు. మంచిదే అది కూడా వాళ్ళకి బ్లెస్సింగ్స్, అజ్ఞాత శుభ్రత అనేది వస్తుంది. ఇంతకుముందు కాలంలో ఈ విగ్రహం చూస్తే చాలన్నమాట, భగవంతుడు కాబట్టి సాక్షాత్హారి కాబట్టి అందరూ కూడా సాష్టాంగ నమస్కారాలు. ఇంకొంతమంది అయితే కానీ కొన్ని ప్రదేశాలు చూస్తాను, ఇప్పుడు కూడా ఉంది ఆ కల్చర్. నగర కీర్తన ప్రారంభమైందంటే ఆరతులు, కర్పూరాలు, ఫలాలు అంతా తీసుకొచ్చేస్తారనమాట. ఇప్పుడు కూడా ఉన్నాయి, కొన్ని ప్రదేశాల్లో ఉన్నాయన్నమాట. మనం వాళ్ళకి మనమే చెప్పాల్సిన పనిలే, మీరు ఆరతి పండ్లు తీసుకోరమ్మని చెప్పి. వాళ్ళు భగవంతుని యొక్క విగ్రహము, హరినామ సంకీర్తనం చూస్తే చాలన్నమాట, అంతే తీసుకొచ్చేస్తారనమాట. ఒక్కొక్క ఇంట్లో నుంచి పల్లెల్లో తీసుకొచ్చేస్తారన్నమాట. ఇప్పుడు కూడా ఉన్నదా ఆ సంస్కృతి ఉంది. ఈ విధంగా ఏమిటంటే దున్నపోత పోతూ ఉంది, పైన విగ్రహం ఉంది, సరే చుట్టుపక్కల నుంచి జనాలు వస్తూ ఉన్నారు, నమస్కారాలు పెడతా ఉన్నారు, ఆరతులు ఇస్తూ ఉన్నారు, అంత చేస్తున్నారు. సరే దీనికి కొంచెం మనసు అనిపిస్తుంది అనమాట, చూడు నేను ఎంత గొప్ప వ్యక్తిని, నాకెంతమంది ఆరతులు ఇస్తున్నారు, ఎంతమంది పూజ చేస్తున్నారు, నా యజమానికి నా యొక్క గొప్పతనం తెలియనే తెలియద్దు అని చెప్పి భావించి తల పైకెత్తింది అనమాట. ఫస్ట్ పైకెత్తి చూస్తా ఉంది అనమాట, ఎంతమంది వస్తున్నారు భక్తులు అనేసి, నా భక్తులు దున్నపోత భక్తులు అనుకుంటుందన్నమాట. సరే తల ఎత్తి కొంత దూరము ఈ ఆరతులంతా చూసేసేది ఎంత గొప్ప వ్యక్తి అని చెప్పి తల పైకెత్తి నచ్చుకుంటూ చూసిన తర్వాత దున్నపోత ఒకసారి కింద తల పెట్టుకుని పోతుంది, కొంతసారి పై పెట్టుంటుంది తల. అంటే దానికి కూడా ఆ హావభావాలు ఉంటాయి, మనిషికి ఉన్నట్లు గర్వం వచ్చినప్పుడు తల పైకెళ్తుంది అనమాట. సరే తల పైకెత్తి నచ్చుకుంటూ పోతూ ఉందన్నమాట. తర్వాత ఇంకొద్ది దూరం పోయిన తర్వాత ఇంకా ఎక్కువ వేల మంది వచ్చేస్తున్నారనమాట. ఈ కాళ్ళు కూడా ఏం చేస్తుంది, బాగా గంభీరంగా నడుస్తుంది, గంభీరంగా కాళ్ళు పెద్ద పెద్ద వేస్తూ నడుచుకుంటూ తల ఊపుతూ ఆ చూడు ఎంత గొప్పతనం, ఎంతమంది ఆరతులు ఇస్తున్నారని చెప్పి పోతూ ఉందన్నమాట. ఇంకొద్ది దూరం పోయిన తర్వాత దీనికి అర్థమైపోయిందనమాట, నాకు ఇంతమంది పూజ చేస్తున్నారు, ఇంతమంది వస్తున్నారు, నేను యజమాని చెప్పిన మాట ఎందుకు వినాలి, నేను ఎందుకు కదలాలి అని చెప్పి నిలిచిపోయిందనమాట, కదలలేదనమాట అది. సరే యజమాని పాపం చూస్తా ఉన్నాడు, చూసుకుని నవ్వుకుంటూ వస్తున్నాడు అనమాట. ఈ యొక్క యజమానికి బాగా తెలుసు దున్నపోతూ ఏం ఆలోచిస్తుంది, ఏం నడుస్తుంది అది బాగా తెలుసు అనమాట. అది బాగా గమనిస్తున్నాడు అనమాట, అతను హావభావాలు అంతా కూడా మారుతున్నాయి. చివరికి అది బాగా ఉన్నత స్థాయి కలిపింది అనమాట హావభావాలు. సరే ఇది నడవడం లేదు ఇంకా, బాగా బాగా గర్వాన్ని చెందినది అనమాట. సరే చూశారనమాట దీనికి రిపేర్ చేయాలనుకునేసి పక్కన ఒక పెద్ద కర్ర ఉందనమాట, తీసుకుని పటా పటా రెండు కొట్టారనమాట. మురక దున్నపోత నీకు అది పూజలు అంతా కూడా పైన విగ్రహానికి పద అని చెప్పి కొట్టారనమాట. పరిగెత్తింది అనమాట, అప్పుడు అది దగ్గరగా పరిగెత్తింది అనమాట. అట్లా కొన్ని సందర్భాల్లో ఇది ఇటువంటి గర్వాన్ని మనం కూడా చెందుతుంటాం. మనమేమనుకుంటాం, మనకు వచ్చేస్తున్నాయి ఈ పూజలు, మనము ఈ యొక్క తత్వాన్ని భగవద్గీతలో ఉండేటువంటి తత్వాన్ని ఎవరి దగ్గర వింటాం మనం, ఇది తత్వాన్ని పుస్తకాల్లో చదువుతాం, దాన్ని ఇతరులకు చెప్తాం, వాళ్ళు పొగిడితే మనకనుకునేస్తాం దాన్ని, అది మందెట్లా అవుతుంది ఆ జ్ఞానం. మనం చెప్పేటువంటి విషయం కావచ్చు, మనం మాట్లాడేటువంటి విషయం కావచ్చు, అది వాళ్ళు పొగిడినప్పుడు మనం దాన్ని తీసుకునేస్తాం. ఈ మనం కంపేర్ చేయకూడదు, తీసుకునేస్తాం అనమాట. వైష్ణవుల్ని ఎప్పుడు గౌరవించాలి కాబట్టి ఇక్కడ ఆ విధంగా తీసుకోకూడదు. ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధి చెందాలంటే ఆ విధంగా తీసుకోకూడదు. మన దగ్గర కృష్ణుడు, వెనకాల మన పరంపర ఉంది, మన వెనకాల ఎవరున్నారు, మనకు శక్తి ఇచ్చేది పరంపర, ప్రభుపాదు, భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు, గౌరకిషోర్దాస్ బాబాజీ, ఆచార్యులు, చివరికి కృష్ణుడి దగ్గర నుంచి వస్తుంది అనమాట ఆ నాలెడ్జీ. మనం చెప్తున్నాం జస్ట్. మనము దేనికి గర్వాన్ని చెందాలంటే మనము ఒక పరికరంగా ఉపయోగించుకున్న దానికి, అంటే ఆ గర్వాన్ని మనం చూపించాల్సిన పని లేదు. ఓ నేను ఎంతో ఎంతో మనం కృతజ్ఞతలు తెలపాలి ఆచార్యులకి, తర్వాత మన యొక్క వైష్ణవులకి, తర్వాత గురువుకి, వీళ్ళు నాకు అవకాశం ఇచ్చారు వాళ్ళకు ఉపయోగపడేదానికోసం ప్రచారానికి. ఆ భావంతో ఉంటే కన్నా మనకు మంచి ఎంపవర్మెంట్ వస్తుంది. దాన్నే ప్యూర్ భక్తియుక్త సేవ అని చెప్పి, పవిత్ర భక్తియుక్త సేవ చెప్పి అంటారనమాట. అదేవిధంగా మనం ఎంత గొప్ప కార్యక్రమాలు చేసినా కానీ, మనకి ఎవరు గౌరవం ఇచ్చినా కానీ, మనం ఏం చేయాలి, మన గురువు కృష్ణుని తెలుసుకోవాలి. మనం గౌరవం ఇస్తున్నారంటే వాళ్ళు కృష్ణుని చూసిస్తున్నారనమాట. కృష్ణుడు ఎక్కడ మనం మన యొక్క అది వాళ్ళు భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో, అదేవిధంగా చైతన్య మహాప్రభు కూడా ఎన్నోసార్లు చూపించారనమాట. సార్వభౌమ భట్టాచార్య దగ్గరికి వెళ్తా, సారీ, సార్వభౌమ భట్టాచార్య దగ్గరికి ఆయన వెళ్ళినప్పుడు, సార్వభౌమ భట్టాచార్య దగ్గర సార్వభౌమ భట్టాచార్య ఒకసారి మహాప్రభుని ఆహ్వానిస్తాడు ప్రసాదానికి. చైతన్య చరితామృతంలో ఎన్నో పాస్టెమ్స్ ఉన్నాయి, ప్రసాద పాస్టెమ్స్. సార్వభౌమ భట్టాచార్య తీసుకెళ్తాడు చైతన్య మహాప్రభుని, అద్వైతాచార్య తీసుకెళ్తాడు, తర్వాత ఇక రాఘవపండిత తీసుకెళ్తాడు, చాలా పాస్టెమ్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో సార్వభౌమ భట్టాచార్య ఆయన పిలిచినప్పుడు ఒకరోజు చైతన్య మహాప్రభు ఒక నెల పాటు ఉండమని చెప్పి పిలుస్తాడనమాట. మహాప్రభు కొన్ని సన్యాసిని, నేనెట్లా ఒక నెల పాటు ఉంటాను అంటే, అయితే 15 రోజులు రాను అంటాడు. అడగకూడదు. చివరికి 3 రోజులు రండి అంటాడు, సరే ఒప్పుకుంటాడనమాట. అయితే ఈ రోజు నుంచే ప్రారంభించంటాడు అనమాట. అప్పుడే తెల్లవారుత పిలుస్తాడు, మధ్యాహ్నానికి భోజనానికి రమ్మంటాడు అనమాట. ఆయన వెళ్లే ముందుకి అప్పటికే కొన్ని 100ల రకాల పదార్థాలను తయారు చేసేసి ఉంటారు. సర్వం భట్టాచార్య, ఆయన ఒక పత్ని ఇద్దరు కలిసి 100ల రకాలు. మహాప్రభు చూసి ఆశ్చర్యపోతారనమాట. 100 మంది ఒకరోజు తెల్లవారి సాయంత్రం చేస్తే ఇన్ని ఆహార పదార్థాలు తయారు చేయలేరు. నువ్వెంత తయారు చేసినావు? కృష్ణుడి కోసం ఇంత అద్భుతమైనటువంటి ఆహారాన్ని నువ్వు నైవేద్యంగా పెడుతున్నావు, నువ్వు ఎంత గొప్ప భక్తుడు నువ్వు, భగవంతుడు తప్పనిసరిగా నీ యొక్క సేవకి ఆనందిస్తాడు. ఇది చైతన్య మహాప్రభు కాన్షియస్నెస్. ఇప్పుడు మహాప్రభుని పిలిచాడు ఆయన ప్రసాదం కోసం. మహాప్రభు ఏ విధంగా ఆయన గ్లోరిఫై చేస్తున్నాడు? కృష్ణుడికి నువ్వు నైవేద్యం పెడుతుంది. చైతన్య మహాప్రభు సాక్షాత్తు కృష్ణుడు అయినా కానీ ఆయన చూసేటువంటి భక్తుడు చూసేటువంటి లక్షణం అది. మనకెక్కువ ఆహార పదార్థాన్ని ఎవరన్నా తీసుకొచ్చి పెట్టారనుకోండి, ఓ వీళ్ళంతో గొప్ప భక్తులు, కృష్ణుడికి ఇన్ని రకాలైన ఆహారాన్ని పదార్థాలు నైవేద్యం పెట్టారు, చాలా గ్రేట్ డివోటీస్, మనం గొప్ప భక్తులు మనకు తీసుకొచ్చి పెట్టినామని చెప్పే భావన మనకు కలగకూడదన్నమాట. మహాప్రభు చూపించాడు అక్కడ, గొప్ప గ్లోరిఫై చేస్తున్నాడు ఆయన సర్వం భట్టాచార్యని. ఎంత అద్భుతంగా నువ్వు. అదేవిధంగా అద్వైతాచార్య ఇంటికి వెళ్ళినప్పుడు, అద్వైతాచార్య ఈశ్వరపురి మాధవేంద్రపురి తిరుబావు దినోత్సవానికి, జన్మదినోత్సవానికి ఆయన ఫెస్టివల్ చేస్తుంటాడు శాంతిపూర్లో. ఒకసారి చైతన్య మహాప్రభు ఉంటాడు అక్కడ శాంతిపూర్లో. ఆయన అద్భుతమైనటువంటి ప్రసాదాన్ని వండి పెడతాడు. అద్వైతాచార్య కూడా ఆకుకూర తీసుకుంటాడనమాట చైతన్య మహాప్రభు. ఏకదిను శాంతిపూరే ప్రభు అద్వైతగరే, ఆకుకూర ఆస్వాదన ప్రభు బోలే భక్తగణ. పాట కూడా ఉందన్నమాట దాని మీద. ఇక్కడ చైతన్య మహాప్రభు ఏం చేస్తాడంటే ఆకుకూరను తీసుకునేసి భక్తులకంతా చెప్తాడు, ఈ ఈ ఆకుకూర కృష్ణుడు ఆస్వాదించాడు, దీన్ని ఎవరైతే ఈ ఆకును తీసుకుంటారో ఈ సాకుని వాళ్ళకంతా కృష్ణ భక్తి వస్తుంది అని చెప్పి హరినామాన్ని తెప్పిస్తారు అనమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మహాప్రభు చెప్తున్నాడు ఇక్కడ ఈ ఆకుకూరని కృష్ణుడు తీసుకున్నాడు, ఈ ఆకుకూర ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకంతా కృష్ణ భక్తి వస్తుంది అని చెప్తారు. కాబట్టి ఇక్కడ చైతన్య మహాప్రభు వచ్చి ఆయన మహా ఆయన ఉదాహరణ కలిగినటువంటి అవతారం అనమాట. ఆయన ఏం చేసినా కానీ ఆయన ఇచ్చేది ఎక్కువే. అర్ధశాఖ డిసెంబర్ ఇంతప్పుడు కూడా ఆయన అది చాలా పెద్ద లీల. ఆయన్ని ఆ సమాధిని చేసిన తర్వాత మహాప్రభు పర్సనల్గా వెళ్తాడనమాట, సొంతంగా వెళ్తాడనమాట. వెళ్ళి ఆయన యొక్క సన్యాసి వస్త్రాన్ని తీసుకుని ఆయన బిచ్చాటం చేస్తాడనమాట. ఇంకా ఆయన బిచ్చాటను వెళ్ళాడో లేదంతే అన్ని షాపులో తిట్టేస్తాడు తీసుకొచ్చి అక్కడ జగన్నాథపురిలో. ఈ ఈ ప్రసాదం ఉంది కదా జగన్నాథ ప్రసాదం, ఆయన వెళ్తాడు. ఆయన వెళ్ళేది అసలు అడిగేదానికి వెళ్తాడంతే. అక్కడున్నటువంటి వ్యాపారవేత్తలంతా కూడా ఏం చేస్తారంటే అన్ని దుకాణాలు తీసుకొచ్చి ఇచ్చేస్తారు అక్కడ మహాప్రభుకి విత్తనగా. ఆయన ఏం చేస్తారంటే వచ్చిన తర్వాత ఆయన బిచ్చాటం చేశాడు, తర్వాత ఆ ప్రసాదాన్ని ఆయన విత్తరణ కూడా చేస్తున్నాడు అనమాట. ఎట్లా విత్తరణ చేస్తున్నాడు? చైతన్య చరితామృతం చెప్తుంది ఒక్కొక్కరికి 3 వ్యక్తులు తినేంత ఇస్తున్నాడు అనమాట. ఆయనకి కొద్దిగా ఇచ్చేది తెలియదు, కొద్దిగా ఇచ్చేది తేత కాదనమాట. ఒక్కో వ్యక్తికి ఏం చేస్తున్నాడు? 3 వ్యక్తులు తినేంత ప్రసాదాన్ని ఇచ్చేస్తున్నాడు అనమాట. తర్వాత సముద్రమధు ప్రభు పిలిచి వచ్చేసిన తర్వాత మహాప్రభు మీరు ప్రసాదం తీసుకుని విశ్రాంతి తీసుకోండి, మేమిస్తాం ప్రసాదాన్ని అని చెప్తాడనమాట. ఆయన సొంతంగా ప్రసాదం చేస్తున్నాడు. కాబట్టి చైతన్య మహాప్రభు ఆయన కొద్దిగా ఇచ్చేది తర్వాత సాధారణమైన ఇచ్చేది తెలియదు. అందుకే భక్తి కూడా ఉన్నతమైన భక్తిని ఇచ్చేశాడనమాట. భక్తియుక్త సేవలో కూడా ప్యూర్ డివోషనల్ సర్వీస్ని. ఒకవేళ కలియుగంలో దిగజారినటువంటి వ్యక్తులైనా కానీ ఆయన ఏం చేశాడు? ఉన్నతమైన ఈవెన్ సత్యయుగంలో త్రేతాయుగంలో ఈ బ్రహ్మాండంలో ఈ సృష్టిలో మొత్తం ఎక్కడ లేనటువంటి భక్తియుక్తి శుద్ధ భక్తిని ఆయన చేశాడు. ఎందుకంటే ఆయన ఒకవేళ మనం క్వాలిఫికేషన్ లేకపోయినా కానీ ఆయన మహావదన్నయ్య, ఆయన గొప్ప అవతారం. కాబట్టి ఆయనకు ఏదో కొద్ది కొద్దిగా ఇచ్చేది ఇష్టం లేదనమాట ఈ విధంగా ఎట్లా. కాబట్టి ఆయన హైయెస్ట్ ఉన్నతమైనటువంటి అతి ఉత్కృష్టమైనటువంటి భక్తి సేవ చేశాడు. రాధారాణి గురించి అసలు మధ్వాచార్య చెప్పాడనమాట రాధారాణి గురించి, మనకు అర్హత లేదు చర్చించడానికే అని. ఆయన శిష్యులు చెప్తాడు మనకు అర్హత లేదు అసలు రాధారాణి గురించి మాట్లాడడానికే మన అర్హత లేదని చెప్పేస్తారాయన మధ్వాచార్య. మన ఇస్కాన్లో కొత్తగా వచ్చిన భక్తుడు రాజరాధే అంటుంటాడనమాట. అంటే అక్కడ మనకు ఆయనకు అర్హత లేదు మనకు అర్హత ఉందని కాదు, మహాప్రభు మెర్సీ అక్కడ, చైతన్య మహాప్రభు కృప. చైతన్య మహాప్రభు లేకపోతే మనకు తెలియదు రాధారాణి గురించి, వృందావన గురించి, భక్తి సేవ గురించి. చైతన్య మహాప్రభు పాట ఏం చేశారు? అందరూ ఆయన యొక్క ఆయనకు అనుచరులంతా కూడా వచ్చేసారనమాట. గొప్ప గొప్ప అనుచరులు, గొప్ప గొప్ప ఆచార్యులంతా కూడా వచ్చేసారనమాట. ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా మన ఇస్కాను ఇక అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ముందుకు నడుస్తుందంటే చైతన్య మహాప్రభు లీల ఇది కొనసాగుతూనే ఉంది. ఇది చైతన్య మహాప్రభు లీల స్టాప్ కాలేదు. పార్ట్ ఆఫ్ లీలలో మనం కూడా ఉన్నాం. ఇప్పుడు మనం వీఆర్ ఇన్ చైతన్య లీల, చైతన్య మహాప్రభు లీలలో ఉన్నాం. ఎందుకంటే ఆయన అనునాయులు ఇప్పుడు కూడా ఉన్నారు. ఈ సంకీర్తన ఉద్యమాన్ని ప్రచారం చేయడం కోసము చైతన్య మహాప్రభు అనునాయులు ఇప్పుడు కూడా ఉండేవారు, ప్రచారం చేస్తున్నారు. అయితే మనం గమనించడానికి మనకు ఆ జ్ఞానం కానీ ఆ యొక్క పవిత్రత కానీ మన దగ్గర లేదనమాట. మనం భౌతికంగానే చూస్తామన్నమాట. వాళ్ళు ఏదో పాశ్చాత్య దేశాల్లో జాయిన్ అయిపోయినారని చెప్పి అనుకుంటాం మనం. ఫారెన్ కంట్రీస్లో జాయిన్ అయిపోయినారు. నో, వాళ్ళు చాలా మంది మహాప్రభు అనునాయులు ఇప్పుడు కూడా ఉద్యమాన్ని నడిపిస్తూ ఉన్నారనమాట, ముందుకు తీసుకెళ్తూ ఉన్నారనమాట. కాబట్టి ఇక్కడ మనం ముందుకు చర్చించినట్లు మనం భక్తి సేవను ఈ కాన్షియస్నెస్తో ఉన్నట్లయితే కన, ఈ చైతన్యంలో ఉన్నట్లయితే కన, పవిత్రమైనటువంటి చైతన్యంలో మనం ఎప్పుడు ఉత్సాహంగా ఉంటాం. హరే కృష్ణ మంత్రాన్ని బాగా ఎటువంటి పరిస్థితుల్లో కానీ ఈ యొక్క ఈ అపరాధ భావన, అహంకార భావన నుంచి మనం బయటపడిపోవాలన్నమాట. ఒకసారి ప్రభుపాద వారిని ఒక వార్త విలేకరు అడతాడనమాట. నేను మీ సంస్థలో మీరేమో గొప్ప గొప్ప తత్వాలు చెప్తున్నారు, గొప్ప తత్వం అంతా కూడా కొన్ని తప్పులు చేస్తుంటారు మీ భక్తులు ఎక్కువగా చూస్తూ ఉంటాం మేము తప్పులంతా కూడా, తప్పులు కనిపిస్తుంటాయి, దానికి ఏం మీ సమాధానం చెప్పడతాను. ప్రభుపాద గారు సింపుల్గా ప్రాక్టికల్గా చెప్తారు, ఏదో ఏమి దాచిపుచ్చుకునే దానికో లేదన్నమాట, ప్రాక్టికల్గా సమాధానం చెప్తారనమాట. చూడండి, హాస్పిటల్లో ఉండేవాళ్ళు ఎవరుంటారు అని చెప్పి అడుగుతారు. ఎవరుంటారు హాస్పిటల్లో? రోగిస్తుంటారు, రోగాలు ఉండేవాళ్ళు ఉంటారు. మీ దగ్గర ఉండే హాస్పిటల్స్ అంతా కూడా భౌతికమైనటువంటి హాస్పిటల్స్ అవి. ఇది ఆధ్యాత్మిక హాస్పిటల్. ఇది ఇస్కాన్ అనేది ఆధ్యాత్మిక వైద్య కేంద్రం. ఇది ఇక్కడ కూడా రోగులే వస్తారు, ఇక్కడికి అంత రోగులే. వాళ్ళు ట్రీట్మెంట్లో ఉన్నారు. వాళ్ళు రోగం అని చెప్పి తెలుసుకొని వచ్చారు భౌతిక ప్రపంచంలో నుంచి. రోగం అని తెలుసుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళు వైద్యం తీసుకుంటున్నారు. అంత మాత్రాన వాళ్ళకి డిసీజ్ లేదని చెప్పి కాదు, డిసీజ్ కండిషనే. మీ పరిస్థితి ఏమంటే మీరు రోగం ఉందని చెప్పి కూడా తెలుసుకోవాలి ఇంతవరకు. ఇంక ఇప్పుడు మీరు తెలుసుకునేది ఎప్పుడు? మళ్ళీ వచ్చేది ఎప్పుడు? ఇక్కడికి వచ్చి మళ్ళీ నయం చేసుకునేది ఎప్పుడు? అయితే ఇక్కడ ఉండేటువంటి భక్తులు వాళ్ళు రోగం ఉందని చెప్పి తెలుసు, వాళ్ళు మందు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈరోజు, రేపో, ఈ జన్మలోనో, నెక్స్ట్ జన్మలోనో రోగం అనేది నయమైపోతుంది. రోగం అంటే మిస్టేక్ చేయడం, తప్పులు చేయడం. అయితే వీళ్ళకున్నటువంటి ప్లస్ పాయింట్ ఏమంటే రోగం అని చెప్పి తెలుసుకున్నారు, మందు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి మనం ఇక్కడ గమనించిన విషయం వాళ్ళకే కాదు ఆన్సర్, ఇది మనకు కూడా. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ పర్ఫెక్ట్గా ప్రవర్తించడం లేదని చెప్పి అనుకుంటాం మనం. ప్రతి ఒక్కరూ అదే అనుకుంటారనమాట. ప్రతి ఒక్కరూ యాక్చువల్లీ నేను ఇంకొకరికి ప్రాబ్లంగా ఉంటాను. యాక్చువల్లీ నేనేమనుకుంటాను, ఆ వ్యక్తి నాకు ప్రాబ్లం అని చెప్పి అనుకుంటాను. ఇది బద్ధస్థితిలో జరిగేటువంటి విషయాలు అనమాట. నేనే పెద్ద ప్రాబ్లం అందరికీ. అయితే నేనేమనుకుంటాను, అందరూ నాకు ప్రాబ్లం అని చెప్పి అనుకుంటుంటాం అనమాట. ఇక్కడ ప్రభుపాద వచ్చిన సమాధానం ఏమంటే దాంతో మనకు సమాధానం అది. ప్రతి ఒక్కరిలో కూడా మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాము. అందరూ ట్రీట్మెంట్లోనే ఉన్నారు. అందరూ కూడా మనం ఇక్కడే మిస్ అక్కడ మనం ఏం చేస్తామంటే అతనిలో లోపాలు ఉన్నాయి, ఇతనిలో లోపాలు ఉన్నాయి, ఇతనిలో లోపాలు అని చెప్పి చిన్నగా మనం ఏం చేస్తామంటే మన భక్తియుక్తి సేవలో తీవ్రత పోతుందన్నమాట. ఇప్పుడు హాస్పిటల్ పోయిన తర్వాత ఒక రోగి అతను దగ్గుతూ ఉన్నాడు, అతను మూలుగుతున్నాడు, ఇతను అరుస్తున్నాడు అని చెప్పి డాక్టర్తో ఫైట్ చేశాడు అనుకో, ఫైట్ చేసి ట్రీట్మెంట్ అతను తీసుకోలేదనుకో, ఏం పరిస్థితి? అతనికి రోగం నయం కాదు, అంతే. సేమ్ థింగ్ మనకు కూడా జరుగుతుందన్నమాట. మనం ఏం చేస్తున్నాం? అతను సరిలేదు, ఇతను సరిలేదు, అతను బాగలేదు, ఇతను బాగలేదు, మనం ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోవాలా? అప్పుడు నష్టపోయేది ఎవరు? మనమే. మనం హాస్పిటల్ అయిన తర్వాత హాస్పిటల్లో అరుపులు, కేకలు, మూలుగులు అన్నీ ఉంటాయి. ఎవరు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఈ మూలుగులు కేకలు లేవనుకుంటారంటే అతను కొంచెం ఇంకా మానసిక స్థాయిలో, అతను ఈ హాస్పిటల్లో పలికిరాడు, అతను వేరే హాస్పిటల్లో పంపించాలి అన్నమాట. హాస్పిటల్ అంటే ఉంటాయి ఇవి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎస్, ఇక్కడంతా ట్రీట్మెంట్లో ఉన్నారు. వీళ్ళు గుణం ఏమంటే గొప్ప భక్తులు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు రోగం అని చెప్పి తెలుసుకున్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళ రోగంతో మనకు పని లేదు, మన రోగంతోనే మనకు పని. నేను డాక్టర్ చెప్పినట్టు ట్రీట్మెంట్ నేను తీసుకోవాలి. లేదంటే మనం కొట్లాడేసి డాక్టర్తో ఆ రోగి దగ్గుతున్నాడు, ఈ రోగం ముక్కుతున్నాడు, ఇవన్నీ తిట్టేసి వచ్చేసినామనుకో, సఫర్ అయ్యేది మనమే. హాస్పిటల్ నుంచి బయట వచ్చేస్తాం, ఫినిష్. హాస్పిటల్లో రోగం ముదిరిపోతుంది, ఇంకా బాగా ముదిరిపోతుంది. హాస్పిటల్ ఉంటే అట్లీస్ట్ ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తే కొంచెం వాళ్ళు ఏం ఆక్సిజన్ పెడతారు,
ఇక్కడికి వస్తే ఆక్సిజన్ పెట్టేవాడు లేదు, ఏం లేదు, చచ్చిపోతాం అంతే. ఇది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రభుపాద ఇచ్చింది. అది అది వాళ్ళకి బయట వాళ్ళకే కాదు మనకు కూడా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన భక్తి సేవలో. మనం హాస్పిటల్ మనం ఉండేది వచ్చి హాస్పిటల్ అనమాట, ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. భవ మోహ దావాగ్ని అనేటువంటి దాంట్లో ఇది భయంకరమైనది. మన దానికంటే ఇంకా సీరియస్ అనమాట ఇక్కడ రోగం. ఇక భవమోహ అనేటువంటి రోగం ఉంది అనమాట, భవరోగం ఉంది ఇక్కడ. ఈ రోగానికి ట్రీట్మెంట్ జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట, జాగ్రత్తగా తీసుకోవాలి, ఎంతో పవిత్రంగా తీసుకోవాలి, ఫుల్ ఫెయిత్తో తీసుకోవాలి, శ్రద్ధతో తీసుకోవాలి. నిత్యానంద ప్రభు ఏం చెప్తున్నాడంటే ఒకటే ఒకటి మూల్యం మనం ఇవ్వవలసింది, ఈ యొక్క శ్రద్ధ. చైతన్య మహాప్రభు ఏం చేశాడు, నిత్యానంద ప్రభుని హరిదాస్ ఠాకూర్ని పంపించారనమాట, వెళ్ళి హరే కృష్ణ మంత్రాన్ని అందరికి ఏమని చెప్పి. వాళ్ళు అడిగేటటువంటి మూల్యం ఏమంటే శ్రద్ధ. శ్రద్ధవాన్ దానహో, శ్రద్ధవాన్ దానహో. ఈ యొక్క శ్రద్ధ అనేది కనుక మనం ఉన్నట్లయితే అదే మనం ఇచ్చేటువంటి మూల్యం, మనం ఇచ్చేటువంటి ధనం. అది కానీ లేకపోతే ఉపయోగం లేదు, ఇంకా శ్రద్ధ కానీ లేకపోతే శ్రద్ధ అనేది ఉండాలన్నమాట. అదే సమయంలో మనం ఈ యొక్క ఈ వైష్ణవ ధర్మాల్ని మనం ఆచరించాలి. లేకపోతే కన మనం చిన్నగా ఏమవుతుంది, మనకు రుచి రాదు ఈ నామం మీద రుచి. ఇప్పుడు హరికృష్ణ మంత్రం జపం చేస్తున్నాం మనకు, మనం తెలుసుకోవాలి మన ఆధ్యాత్మిక అభివృద్ధి అనేది. ఈరోజు కూడా ప్రభుపాద వారు కోర్సులు చాలా ఇంపార్టెంట్ కోర్సు చెప్పాడు మంగళారతి, మంగళారతిలో. దాంట్లో ఏం చెప్తుంటే ప్రభుపాద వారు పెద్ద పెద్ద సేవలు చేసేది ముఖ్యమే, అయితే దానికంటే ముఖ్యమైనది ఏమంటే నీ యొక్క పర్సనల్ సాధన, నీ వ్యక్తిగత సాధన, వ్యక్తిగత అభివృద్ధి, అది చాలా ముఖ్యమని చెప్తున్నాడు. మనం పెద్ద పెద్ద మందిరాలు ఇవంతా కూడా ప్రచారం కోసం చేస్తున్నాం, మంచిదే, దానివల్ల సుకృతి బ్లెస్సింగ్స్ ఉంటాయి. అయితే దానికంటే మించి మన హరికృష్ణ మహామంత్రం మీద ఎంత దృఢ ఆసక్తి ఉంది మనకి. మనం కానీ హరికృష్ణ మంత్రాన్ని కానీ తీసుకున్నట్లయితే కన, జపాన్ని తీసుకున్నట్లయితే మనం ఒక మాల కూడా మనం దాని మీద పూర్తిగా ఏకాగ్రతతో జపించలేకపోతున్నాం. మనం మాల తీసుకున్నప్పుడు మన పాపాలు మన అపరాధాలు అంతా వచ్చి మన నెత్తిని పడతాయి అన్నమాట. ఏ విధంగా పెట్టిన నెత్తి పడుతుంది అంటే నిద్ర రూపంలోనో, నిద్ర వచ్చేస్తుంది కదా, టక్కన తీసుకుంటున్న నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వస్తా ఉందంటే మనకి మనం అనుకోవాలి, ఓ ఇవంతా ఈ అపరాధాలు ఏం చేస్తున్నాయి, బ్లాక్ చేస్తున్నాయి మనల్ని ఈ మంత్రాన్ని వినేదానికి లేకుండా. మహామంత్రం చాలా శక్తివంతమైంది, బట్ అది రివీల్ కావాలి, రివీల్ కావాలి మనకి, అది అది మనకి ప్రత్యక్షం కావాలి. మనకు నిద్ర రూపంలోనో లేదంటే చంచలత రూపంలోనో దాని మీద రుచి లేకుండా పోతుంది. అంటే మనకు అప్పుడు అనిపించినప్పుడు ఏం చేయాలంటే మనం మనకు మనం ప్రశ్నించుకోవాలి, ఓ నేను చేసినట్టు అపరాధాలు, నేను చేసినట్టు పాపాలంతా కూడా ఈ విధంగా వస్తున్నాయి, ప్రార్థించాలన్నమాట భగవంతునికి. ఎటువంటి పరిస్థితుల్లో ఈ అపరాధ భావనకి నన్ను తొలగించు, అట్లీస్ట్ ప్రార్థిస్తూ వస్తే ఒక రోజుకి అది తొలగిపోతుంది. అంత ఈజీగా పోదు, మనం ప్రార్థిస్తుంటాం మళ్ళీ అపరాధాలు చేస్తూ ఉంటాం, ఒక ప్రార్థిస్తాము ఒక అపరాధాలు చేస్తూ ఉంటాం. ఈ మైండ్ కొన్ని లక్షల కోట్ల జన్మలతో ఇట్లా అలవాటైపోయింది అనమాట. ఈ తప్పిదాలు చూడడం, తప్పిదాలు చూడడం, తప్పిదాలు చూడడం, ఇది పోదన్నమాట. మనం జపంలో తెలిసిపోతుంది మనం మన ఎంత మన అపరాధం చేస్తున్నామా లేదనేసి. మన జపము కాన్స్టెంట్గా చేయలేకపోతున్నాం, 16 మాలల్ని ఏకాగ్రతతో వినలేకపోతున్నాం, ఒక మాలని వినలేకపోతున్నాం, 16 మాలలై ఒక మాల వినలేకపోతున్నాం, పూర్తి ఏకాగ్రత వినలేకపోతున్నాం, వినలేకపోతున్నాం మంత్రాన్ని. వినేటప్పుడు మన అన్ని అడ్డంకులే, నిద్ర ఒక అడ్డంకి, మనసు డిస్టర్బ్ అయిపోతుంది, ఏదో ఒకటి వచ్చి పడుతుంది మన ఎత్తున. అది నిద్ర కాదు, అది మన అపరాధం, అది మనం చేసేటువంటి అపరాధం. అది వైష్ణవ అపరాధం కావచ్చు, విగ్రహారాధన అపరాధం కావచ్చు, ఏదో కావచ్చు అనమాట. కాబట్టి మనం దాని నుంచి తప్పించుకోవాలి, ప్యూర్గా చాంటింగ్ చేయాలన్నమాట, ప్యూర్గా పవిత్రంగా జపం చేయాలి. హరిదాస్ ఠాకూర్ 22 గంటల సేపు జపం చేస్తున్నారంటే ఆయనకి ఎంత రుచి ఉంది అక్కడ, ఎంత రుచి ఉంది. ఏమన్నా ఈరోజు ఈరోజు జగన్నాథ్ దాస్ బాబాజీ ఆయన 3 రోజులు కంటిన్యూస్గా జపం చేసేవాడు, ఆహారం లేదు, నిద్ర లేదు, ఏం లేదనమాట. 3 రోజుల పాటు కంటిన్యూస్గా జపం చేసేవాడు అనమాట హరికృష్ణ మంత్రాన్ని. సిద్ధబాబా అని చెప్పి అంటారు ఆయన్ని, వెరీ గ్రేట్ ఆచార్య ఆయన మన పరంపరలో. అదేవిధంగా రసికానంద ప్రభు, రసికానంద ప్రభు ఆయన గొప్ప భక్తుడు. ఆయన ఎంత పవిత్రుడంటే జంతువులు కూడా మార్చేశాడు ఆయన. రసికానంద ప్రభు వచ్చి శ్యామానంద ప్రభు యొక్క శిష్యుడు. చైతన్య మహాప్రభు తర్వాత ఈ గోస్వాముల తర్వాత నెక్స్ట్ ఈ మన ఉద్యమాన్ని తీసుకునేటువంటి వాళ్ళు లైక్ శ్రీనివాస ఆచార్య, శ్యామానంద ప్రభు, తర్వాత నరోత్తమ దాస్ ఠాకూర్ వాళ్ళు గోస్వాముల తర్వాత ఈ చైతన్య మహాప్రభు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారనమాట. దాని తర్వాత రసికానంద ప్రభు ఆయన మళ్ళీ ఈ ఉద్యమాన్ని, రసికానంద ప్రభు ఎక్కడ ప్రవచనాలు ఇచ్చినా కానీ కొన్ని వేల మంది వెళ్ళేవాళ్ళు అనమాట, వేల మంది. ఆయన ఎంతో గొప్ప పవిత్రమైనటువంటి సుఖగా చెప్పి సుఖదేవ గోస్వామి మాదిరి చెప్పేవాళ్ళు అందరూ, అంత బాగా చెప్పాడు భాగవతాన్ని, చైతన్య చైతామృతాన్ని. ఒకసారి ఒక రాజ్యానికి వెళ్తారనమాట రసికానంద ప్రభు. వెళ్ళినప్పుడు అక్కడ ఆ ముస్లిం అతను రాజు అక్కడ ఒక సమస్య ఉంటుందన్నమాట. ఒక ఏనుగు వచ్చి అక్కడ అప్పుడప్పుడు వచ్చి ఆ నగరానికి ఈ మదపటి ఏనుగు అంత ధ్వంసం చేసి వెళ్ళిపోతూ ఉంటుంది పట్టణాన్ని అంతా కూడా. ఏం చేసినా కానీ అది బంధించలేకపోతూ ఉంటారనమాట. ఓ రోజు రసికానందపై ఒకరికి వస్తాడనమాట పట్టణానికి. వస్తే అదే సమయంలో ఏనుగు వచ్చి ఆ పట్టణంలో అంతా ధ్వంసం చేస్తూ ఉంటుందన్నమాట. పైన ఈ రాజు ఉంటాడు, ఈ ముస్లిం రాజు. రసికానంద ప్రభు నేరుగా పోతారనమాట. ఏనుగు ఎంతో బీభత్సం చేస్తూ ఉంటుంది, జనాలంతా అరుస్తుంటారు ఆయన పక్క బొమ్మని చెప్పి. ఆయన ఏం పట్టించుకోడు, ముందుకెళ్తూ ఉంటాడనమాట. వెళ్తాడు ఆ ఏనుగు, అది కూడా ముందుకు వస్తుందనమాట. ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత ఈయన రూపాన్ని, ఈయన ఎంతో అందంగా కూడా ఉంటాడు రసికానంద ప్రభు, చాలా బ్యూటిఫుల్గా ఉంటాడు, చాలా కాంతివంతంగా ఉంటాడు అనమాట. ఆ ఏనుగు ఎంతో క్రోధంతో వచ్చింది, ఆయన దగ్గరికి వచ్చి అది నిలబడిపోతుంది అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి తెంప మీద ఒకటి కొడతాడనమాట ఏనుగుకి. ఓ మూర్ఖ, ఎన్నో సంవత్సరాలు ఎన్నో పాపాలు చేసి ఎంతో తమోగుణ కార్యక్రమం చేసి ఏనుగు జన్మ తీసుకున్నావు, ఇంకా మళ్ళీ పాపం చేస్తావా అంటే ఆయన కింద కూర్చునేసి ఏడుస్తూ ఉంటుందంట. అందరూ చూస్తుంటారు. దానికి దీక్షనిస్తాడు గోపాల్ దాస్ అని చెప్పి మంత్రం చెప్తాడు, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. తన చెవులు హరే కృష్ణ మంత్రం కూడా చెప్తాడు. అందరూ చూస్తుంటారు అనమాట. అది చూసి రాజు కూడా వచ్చి కాళ్ళ మీద పడిపోతారు అనమాట రసికానందపు కాళ్ళ మీద. అంటే వాళ్ళు అంత పవిత్రంగా ఉన్నారంటే అంత పవిత్రంగా వాళ్ళు భగవంతుని యొక్క నామాన్ని జపిస్తున్నారు, భగవంతుని యొక్క నామం మీద అంత రుచి ఉందన్నమాట. చాలా మంది ఆచార్యులు నేను ఎక్కడ విన్నాను, ఇంకొక పేరు తెలియదు కానీ విన్నాను, ఈవెన్ పులి కూడా అదేం చేసేదంటే బాబాజీకి, పరంపరలో బాబాజీ అనమాట, అది వచ్చి భాగవత కథ వినేదంట. పులి కూడా ఆయన తీసిచ్చారంట, పులి కూడా అది ఆయన యొక్క పాత్రను తీసుకొచ్చేదంట, ఇది బిచ్చపాత్ర నోటితో. అంటే వాళ్ళకు అంత శక్తి ఉండిందన్నమాట. చైతన్య మహాప్రభు తర్వాత చాలా మంది గొప్ప ఆచార్యులు వచ్చారు, గొప్ప గొప్ప బాబాజీస్ అంతా వచ్చారనమాట ఈ యొక్క ఈ పరంపరలో. వాళ్ళ గురించి చాలా మందికి తెలియదు కూడా, వాళ్ళకు వాళ్ళ గురించి డిస్క్రిప్షన్ కూడా లేదు, పేర్లు కొద్దిగా యాక్టివిటీస్ మాత్రమే తెలుసు అనమాట. మళ్ళీ భక్తి వినోద్ ఠాకూర్ తర్వాత, మళ్ళీ చైతన్య మహాప్రభు తర్వాత కొంతకాలం ఒక 200-300 సంవత్సరాలు ఈ లీలలంతా కూడా అంతరంగికంగా జరిగినాయన్నమాట, అంతరంగికంగా. ఈవెన్ మాయాపూర్ అంతా కూడా గంగ చేత కవరించబడింది 500 సంవత్సరాలు ఆల్మోస్ట్. చైతన్య మహాప్రభు లీలాస్థలంతా కూడా గంగామాయ కప్పవేసిందనమాట. మళ్ళీ భక్తి వినోద్ ఠాకూర్ వీళ్ళంతా వచ్చిన తర్వాత ఇప్పుడు రీసెంట్లీ మనకన్ని ఈ ఘాట్లంతా కూడా విజిబుల్ అయినాయన్నమాట. ఈ నవదీప్ మహత్యంలోనే ఉంది 500 సంవత్సరాల తర్వాత, ఇవంతా ఎవరికి రివీల్ కాదు, తర్వాత మన 10,000 సంవత్సరాల వరకు ఈ లీలలు జరుగుతాయి అని చెప్పేసి. కాబట్టి ఈ యొక్క ఆయన ఎంతో పవిత్రంగా ఎటువంటి అపరాధ భావన లేకుండా, అంటే వాళ్ళు సిద్ధభక్తులు అనుకోండి, భగవంతుని దగ్గర నుంచి ఆధ్యాత్మిక ప్రపంచించి వచ్చినటువంటి వాళ్ళు ఈ రసికానంద ప్రభు కానీ శ్యామానంద ప్రభు కానీ వీళ్ళంతా కూడా. కాబట్టి ఇంత గొప్ప ఆచార్య పరంపరలో మనం ఉన్నాం. ఇప్పుడు బయట చెప్పుకుంటుంటారనమాట, మేము ఈ వంశానికి సంబంధించిన వాళ్ళం, ఈ కులానికి సంబంధించిన వాళ్ళం అని చెప్పి ఎంతో గర్వాన్ని చెందుతుంటారు వాళ్ళు. ఇంత గొప్ప పరంపర శ్రీ చైతన్య మహాప్రభు పరంపర, ఇంత గొప్ప ఆచార్యులు. ఒక పరంపరలో ఒక గొప్ప ఆచార్యుడు వస్తేనే ఆ పరంపర ఎంతో కీర్తిస్తారు బయట, వాళ్ళు ఎంతో దృఢంగా సేవ చేస్తుంటారు. మనకి ఎంతో మంది ఆచార్యులు, ఎంతో మంది గొప్ప భక్తులంతా కూడా వచ్చారనమాట ఈ పరంపరలో. ఇప్పటికైనా ఉన్నారు అటువంటి ఆచార్యులు, అటువంటి గొప్ప భక్తులంతా కూడా. కాబట్టి మనం ఫస్ట్ చేయాల్సిందేమంటే దీన్ని ఉపయోగించుకోవాలి బాగా. ఎట్లా ఉపయోగించుకోవాలంటే మనం జాగ్రత్తగా మన భక్తిని కాపాడుకోవాలి. ఫస్ట్ ప్రాజెక్ట్ అది. మొదట చేయాల్సింది మన భక్తిని మనము కాపాడుకోవాలి. ఏ విధంగా, ఎటువంటి అపరాధ భావన. ఈ బాణాసురుడు ఏ విధంగా ఎంతో గొప్ప కుటుంబం నుంచి వచ్చాడు చూడండి. వాళ్ళ వంశం కోసం భగవంతుడు ఎన్ని అవతారాలు ఎత్తాడు చూడండి. ప్రహ్లాదుని యొక్క హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యకశిపుడు కోసం వరాహ స్వామిగా వచ్చాడు. భగవంతుడి అవతారం ఎత్తాడు, వరాహ అవతారం ఎవరికి వచ్చింది? హిరణ్యకశిపుడు. వరాహదేవుడు అవతరించింది. తర్వాత హిరణ్యాక్షుని కోసం నరసింహస్వామిగా వచ్చాడు. బలి మహారాజు కోసం వామనుడిగా వచ్చాడు. ఇది చాలా, ఇది నాటి ఆర్డినరీ. ఒక కుటుంబంలో ఈ ముగ్గురు కోసము భగవంతుడు 3 అవతారాలు ఎత్తేశాడు దశావతారంలో. ఇది సాధారణమైన కుటుంబం, అది సాధారణ కుటుంబం కాదు. అది వామనుడు వచ్చింది ఆ కుటుంబం కోసమే, నరసింహదేవి వచ్చింది ఆ కుటుంబం కోసమే, తర్వాత వరాహస్వామి వచ్చింది ఆ కుటుంబం కోసమే. అటువంటి గొప్ప కుటుంబంలో ఉండి బాణాసుడు ఏమైనాడు చూడు, అంటే ఉపయోగించుకోలేకపోయినాడు ఆ పరంపరని. అదేవిధంగా మన పరిస్థితి కూడా, మనం ఎంతో గొప్ప పరంపరలో ఉన్నాం. ఈ విధంగా మంచి అవకాశం ఉన్నా కానీ మనం పక్కకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా మనం ఏం చేయాలి, భగవంతునికి ప్రార్థించాలి, వైష్ణవుకి ప్రార్థించాలి. మనం మంచి మార్గంలో, ఇదే మార్గంలో ఉండి భక్తియుక్తి సేవను కొనసాగించాలి. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్న ఉంటే అడగచ్చు. సత్యయుగం లాంటి వాళ్ళు కదా, ఈ యుగంలో దోపరయుగంలో ఎక్కడుంటారు? సత్యయుగంలో వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు, దోపరయుగమే కాదు ఇప్పుడు కూడా కల్పగ్రామంలో ఉన్నారు వాళ్ళు. కల్పగ్రామం అనేసి నెక్స్ట్ మళ్ళీ సత్యయుగం వస్తుందన్నమాట. దాన్ని మళ్ళీ ప్రారంభించడం కోసం అన్ని జాతుల వాళ్ళు, సూర్యవంశం వాళ్ళు, చంద్రవంశం వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారన్నమాట. అది భగవంతుని యొక్క అనుగ్రహం మేరకు ఏ యుగం, ఈవెన్ చైతన్య చరితామృతంలో ఈ యొక్క ఎంతో మంది భక్తులు దోపరయుగం నుంచి వచ్చేసారనమాట. వాళ్ళ బద్ధజీవులు కేట కింద, వాళ్ళ ముక్తజీవులు కొంతమంది వస్తారు, కొంతమంది భగవంతుని యొక్క అనుగ్రహం. ఈవెన్ బాణాసుడు ఇప్పుడు కూడా ఉన్నాడు, భగవంతుని యొక్క బ్లెస్సింగ్ ప్రకారం శ్రీమద్ భాగవతంలో కృష్ణుడే అనుగ్రహిస్తున్నాడు, ఇతను శాశ్వతంగా నీ అనుసరి ఉంటాడు, ఇతనికి మృత్యువు లేదు, ఇతనికి వృద్ధాప్యం లేదు, ఇతనికి రోగం లేదు. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం చేత కొంతమంది వాళ్ళు అన్ని యుగాల్లో కొనసాగించబడుతూ ఉంటారు. వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క కోవకు చెందినటువంటి వాళ్ళు అన్నమాట. ఇప్పటికి కూడా చాలా మంది, కల్పగ్రామం అని చెప్పి ఒక గ్రామం ఉందన్నమాట హిమాలయ పర్వతాలకు అపక, అది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు చూడలేరు. అక్కడ ఇప్పటికైనా సూర్యవంశం వాళ్ళు, చంద్రవంశం రాజులు ఉన్నారు. తర్వాత సత్యయుగం ప్రారంభించిన వాళ్ళ రాజ్యాన్ని మళ్ళీ ఈ యొక్క సూర్య వంశాన్ని, చంద్రవంశాన్ని ప్రారంభిస్తారన్నమాట. కాబట్టి బాణాసురుడు వీళ్ళంతా కూడా వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. ఇంకా భగవంతుని యొక్క ఈ యొక్క డిస్క్రిప్షన్ ప్రకారం శివుని తర్వాత శ్లోకాల్లో వస్తుంది, కృష్ణుడే చెప్తున్నాడు శివునికి, ఈ బాణాసురుడు శాశ్వతంగా ఎటువంటి మృత్యువు లేకుండా, ఎటువంటి వృద్ధాప్యం లేకుండా శాశ్వతంగా నీ అనుసరుడిగా ఉంటాడని చెప్పి ఆయన ఆశీర్వదిస్తాడు. ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు భగవంతుని యొక్క లీలల్లో సహాయం చేయడం కోసం వాళ్ళు కొనసాగుతూ ఉంటారు. చైతన్య చరితామృతంలో చాలా మంది భక్తులు ద్వాపరయుగం నుంచి వచ్చారనమాట. అభిరామ్ దాస్ ఠాకూర్ శ్రీరామ, ఆయనకి తల్లిదండ్రులు లేదు. ఆయన ఏం చేస్తారంటే, ఆయన గోవర్ధనలో ఉంటాడనమాట గుహలో. కృష్ణుడు వెళ్ళిపోయాడు కదా మథురకి, కృష్ణుడు వస్తాడు వస్తాడని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడనమాట శ్రీరాముడు. నిత్యానంద ప్రభు వెళ్తాడనమాట పరిక్రమకి. వెళ్ళినప్పుడు శ్రీరాముని చూస్తాడే, శ్రీరామ ఏం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పి వెళ్తాడనమాట. నేను కృష్ణుడు కోసం వెయిట్ చేస్తున్నాను. కృష్ణుడు ఆయన ద్వాపరయుగంలో మళ్ళీ స్వధామని వెళ్ళి మళ్ళీ చైతన్య మహాప్రభు వచ్చాడు, నవదీప్లో ఉన్నాడు, అక్కడికి వెళ్ళని చెప్తారు. ఆయన వెళ్తాడు కదా నిత్యానంద ప్రభు. తర్వాత అక్కడి నుంచి యమునా నదికి వచ్చి ఒక వెంట్రుకను తీసి వేస్తాడనమాట ఆయన. ఆ వెంట్రుకలో ఒక శిశువు వస్తుంది, ఆ శిశువు పెరిగి పెద్దది, ఆయనకు పత్నిగా మారుతుందనమాట. తర్వాత వెళ్ళి నవదీప్కి వెళ్ళి ఆయన మళ్ళీ చైతన్య మహాప్రభు కలుస్తారు. అభిరామదాస్ ఠాకూర్, అభిరామదాస్ ఠాకూర్ మన మాదిరి తల్లి దగ్గర జన్మ తీసుకోలేదు, ద్వాపరయుగం నుంచి మళ్ళీ చైతన్య చరితామృతంలోకి వచ్చేసాడనమాట. కొంతమంది ఆత్మలు వస్తుంటారు. ఓకే, జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శిలా ప్రభుపాదకి, గురుదేవ్కి దాని గౌరవ.